సచ్చిదానంద సింధో, ఎప్పుడో ఆనందమునకు సముద్రమైనటువంటి వాడా. నేను నీకు మమ గుణ దుర్యాం బుద్ధి కన్యాం ప్రధాన్యే మా అమ్మాయిని నీకు ఇద్దామనుకుంటున్నాను. ఇన్ని గుణాలున్న అల్లుడు నాకు ఎక్కడ దొరుకుతాడయ్యా? ఎవరో తెలుసా నా కూతురు, నా బుద్ధి, నా బుద్ధిని నీకు ఇచ్చేస్తాను స్వామి, కూతురుగా నీ భార్యగా స్వీకరించు. ఇది ఆఘాయిత్యమయ్యా, నువ్వు నాకు కూతురు, నువ్వు నాకు భార్యగా నీ కూతుర్నిస్తే మరి గౌరీ కోపం రాదా? ఈశ్వర, నీ భార్యగా రావడం అంటే నీకు మాత్రమే భార్య కాదు, ఎందుకు వస్తోందో తెలుసా మీ ఇంటికి? మా అమ్మాయి నీకు గౌరీకి కలిపి సేవ చెయ్యాలి. నా బుద్ధి, నా కూతురు మీ ఇద్దరికీ సేవ చేసుకోవడానికి వస్తుంది, నువ్వు మాత్రం ఒక్క ఉపకారం చెయ్యాలి. నాకు ఒక్కతే కూతురు, బుద్ధి ఒక్కటే కదా, ఇల్లరికం వచ్చి ఇక్కడ కూర్చోవాలి. ఇక్కడ కూర్చున్నారా, ఎలా కూర్చోవాలి? శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా, గౌరీతో వచ్చి ఇక్కడ కూర్చో. ముదమంద గౌరీతో కలిసి కూర్చుండు, మన మానస పూజలో ఉంది కదండి, ఇక్కడ కూర్చో. కూర్చుంటే నా బుద్ధి ఏం చేస్తుంటుంది? నా కూతురు బుద్ధి అనబడే నా కూతురు ఎప్పుడూ మీ ఇద్దరికీ సేవ చేస్తుంది, ఇల్లరికన్ రా తండ్రి అని అంత అందంగా అడుగుతారు. అంటే బుద్ధి ఎప్పుడూ ఈశ్వర పాదములను పట్టి ఉండాలి. ఒకనాడు భ్రంశమైంది నిజమే, పొరపాటు పడ్డావు, ఆ ఏదో శంకరుణ్ణి నింద చేశావు, పెద్దవాడివి ప్రజాపతిని నీకు బిరిదెందుకు, ఇంకా బ్రహ్మగారి తర్వాత పుట్టినవాడివే. ఉత్తమే క్షణకోపస్యా మధ్యమే ఘటికాద్వయం మధమే స్యాద్ అహోరాత్రం పాపిష్టే మరణాంతక. ఇవాళ కోపం వచ్చింది, పోన్రే పొద్దున్న ఒక్కసారి పోన్లేదు, పొరపాటు జరిగిపోయింది, కోపం వచ్చింది. అల్లుడా పోన్లేవయ్యా, పెద్దవాడిని ఏదో అన్నాను మనసులో పెట్టుకోకు, నేను అన్నది నీకు ఆశీర్వచనం అని ఒక్క మాట చెప్తే అయిపోయింది కదా. ఆ మాట అనడం ఇష్టపడలేదు సరికదా. ఇప్పుడు శంకరుణ్ణి అవమానించాలనుకున్నాడు. ఎలా అవమానించాలి? ఆయన పూజనీయుడు కాడు అని లోకమునకు నిరూపించాలి. ఎలా నిరూపించాలి? తను పిల్లనిచ్చినవాడే, ఆయన్ని పిలవకుండా లోకమంతా యజ్ఞం చేసేటప్పుడు ఆయనకి హవిస్సులు ఇస్తే అసలు నేను పిలవనే పిలవలని నిరీశ్వర యాగం చేస్తాను. కాబట్టి ఎటువంటి యాగం చేస్తాను? అరుద్రంబుగా వాజపేయ సవనంబుగా వించి తదనంతరంబ బృహస్పతి సవన నామకంబైన మఖంబు చేయనుపక్రమించిన అచ్చటికిం క్రమంబున వాజపేయ యాగం చేసి అది కూడా రుద్రుడు పరమశివుడు లేకుండా శివుడికి హవిస్సులు ఇవ్వకుండా అంటే వేదం చెప్పిన విధానాన్ని తిరగరాసి ఒక కొత్త యజ్ఞాలు సృష్టించి వాటికి యజ్ఞాలని పేరెట్టి చెయ్యడం మొదలెట్టినవాడు. బహుశ దీనికి ఆదికర్త దక్షుడే ఉండవచ్చు. కాబట్టి నిరీశ్వర యాగం చేస్తున్నానని ఒక యాగం మొదలెట్టాడు. దీనికి శివుణ్ణి నేను పిలవను, అందరినీ పిలిచాడు. ఇప్పుడు తన అల్లుడి మీదే ఇంత కక్ష పట్టాడే, లేచి నిలబడలేదని పిలిస్తే వెళ్ళకపోతే ఇంకెంత కక్ష పెట్టుకుంటాడో. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? వెళ్ళితే ఓ గొడవ తెలిపోతుంది, మనకెందుకు వచ్చింది? కాబట్టి అందరూ బయలుదేరి అక్కడికి వెళ్ళాలి, ఆ యజ్ఞం దగ్గరికి. అందరూ బయలుదేరి వెడుతున్నారు. వెడుతున్నప్పుడు పెద్ద కోలాహలం, వాళ్ళని వీళ్ళని పిలవలేదండి. మళ్ళీ అదేదో 10 మందిని పిలిచి చేశాడనుకోండి, ఏముందండి ఏదో 10 మంది తెలియని వాళ్ళు వెళ్ళారంటారు. అలా కాదు, లోకమంతటినీ పిలవాలి, అందరూ రావాలి, ఒక్క శివుణ్ణి మాత్రం నేను పిలవను. అసలు మీకు నేను శాస్త్రంలో ఒక మర్యాద చెప్పనండి, ఇంటి యజమాని యొక్క గౌరవము దేని వల్ల ప్రకటితమవుతుందంటే అల్లుడి వలన ప్రకటితమవుతుంది. నేను ఈ మాట అంటే మీరు క్షమించండి నన్ను, మీ ఇంట్లో ఒక గొప్ప శుభకార్యం జరుగుతోందనుకోండి, ఇంటికొచ్చే బంధువులందరినీ తీసుకురావడానికి తన కొడుకు విడితే చాలు. అల్లుడు గారు వస్తున్నారనుకోండి, ఆయనకన్నా గొప్ప బంధువు లోకంలో ఉండడు మామగారికి. ఎందుకంటే పుత్ర పంచకంలో ఒకటిగా వచ్చాడు కూతురి మెళ్ళో తాళి కట్టి, మామగారు తానే పెడతాడు స్టేషన్కి వెళ్ళి. అది మర్యాద, ఆ అల్లుడు గారిని ఇంటికి తీసుకొస్తాడు. ఎంతమంది రానివ్వండి, ఒక మాట అడుగుతారు, అదేమిటంటే హారతి పట్టడానికి మీ అమ్మాయి రాలేదా, అక్క చెల్లెలు రాలేదా అంటారు. అమ్మాయి అల్లుడు గారు వస్తే ఆ అందం వేరు. మా బావగారు మా బావగారు అని ఆయన తిరుగుతుంటే ఎంత అదృష్టమో చూడండి, కొడుకులా కలిసిపోయిన అల్లుడు అంటారు. అటువంటి అల్లుడు ఉండడం, అలా కూతురు అల్లుడు ఇంటికి శుభకార్యానికి వారం రోజులు ముందు రావడం ఆ ఇంటి అదృష్టం. అలా అల్లుడితో సత్సంబంధాన్ని నిరపుకోవడం మామగారి సంస్కారం. కనుక ఇప్పుడు ఏమైంది? అల్లుడు ఆయన రావాలి, పోనీ అయోగ్యుడా? ఆయన ఏమైనా పనికిమాలినవాడా? లోకము చేత దూషింపబడినవాడా? ఆయన లోకపూజితుడు. మా ఇంటికి వస్తే చాలని 10 మంది పొంగిపోయేవాడు. శంకరాచార్యులు వారంతటి చేత వారి చేత స్తోత్రము చేయబడినవాడు. ఆయన ఈయనకు ఒక్కడికే పనికిరాలేదు. ఎవడు యోగ్యుడు ఎవడు అయోగ్యుడు? కాబట్టి ఆయనని పిలవకుండా నిరీశ్వర యాగం చేస్తున్నాడు. ఇది ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుంది? అర్థం లేనటువంటి కక్ష. మనుష్య జ్ఞానము దేనికి పనికి రావాలో తెలుసా అండి? ఎప్పుడు అప్పుడు మీరు అగ్నిహోత్రాన్ని చల్లార్చాలి. మీ కోపాన్ని పక్కన పెట్టేసి పరిష్కారం వైపుకు వెళ్ళిపోతుండాలి అడుగులు. అది వెయ్యలేదు దక్షుడు, దాన్ని ఇంకా సాగతీశాడు బాగా. అది ఎంతవరకు వెళ్ళింది? నిరీశ్వర యాగానికి అందరినీ పిలిచాడు. పిలిస్తే కరమనురక్తి కరమనురక్తి అమ్మకము కంగును వేడుక దొంగలింపగా పరమముని ప్రజాపతి సుపర్వ మహర్షివరుల్ సభార్యులై పరువడి వచ్చి అందరు శుభస్థత దీవనలిచ్చి దక్షుచే బొరిబొరి అచ్చటన్ విహిత పూజల నొందిరి సమ్మదంబునన్. మహర్షులు వచ్చారు, ఋషులు వచ్చారు, వాళ్ళ భార్యలు వచ్చారు, ప్రజాపతులు వచ్చారు, ఎక్కడెక్కడి వాళ్ళు వస్తున్నారు విమానాల్లో. చక్కగా కూర్చుంటున్నారు, వాళ్ళందరికీ బట్టలు పెడుతున్నాడు, నగలిస్తున్నాడు, వాళ్ళని పూజ చేస్తున్నాడు, పలకరిస్తున్నాడు. మీరు ఇంత వాళ్ళు అంటున్నాడు, అంత వాళ్ళు అంటున్నాడు. వాళ్ళందరూ ఈయన్ని గౌరవిస్తున్నారు, ఈయనకి ఆశీర్వచనాలు చేస్తున్నారు, ఈయన వాళ్ళకి సన్మానాలు చేస్తున్నాడు అందుకుంటున్నారు. కానీ పక్కకి వెళ్ళి అందరూ మాత్రం ఒకటి చెవులు గొణుక్కొరుక్కుంటున్నారు. చూడు, మనందరం కావలసి వచ్చాము, మనకన్నా మనమందరికీ పూజనీయుడైన వారిని వదిలేశాడు, మనందరినీ పిలిచాడు. శంకరుడు అల్లుడు పిలవలేకపోయాడు. ప్రాప్తం ఉండాలి కదా అనుకోరండి. మరి ఇప్పుడు దక్షతనయ సతీదేవి తవిలి ఆత్మ సదనము నుండి జనకుని సవన మహిమ గగనచరులు నుతింప ఆ కలకలంబు విని కుతూహలమొప్ప గగనమున చూడ. కైలాస పర్వతం మీద పార్వతీదేవి నించునుంది అంతఃపురంలో. నిలబడితే పైనుంచి విమానాలు వెళ్ళిపోతున్నాయి. ఆ రోజుల్లో యోగశక్తితో విమానాలు మీద వెళ్ళేవారు కదండి. ఆ భార్యలతో కలిసి వెడుతున్నారు. వెడుతున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా ఉపద్రవం జరిగితే వెళ్ళడం వేరు. ఏ రాక్షసులు వచ్చి అమరావతిని ముట్టడించారనుకోండి, పారిపోతూ ఆర్తనాదాలు వినపడతాయి. ఇప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఏదో పెద్ద ఉత్సవానికి వెళుతున్నారని తెలిసిపోతుంది. మంచి సరిగంచు పట్టు చీరలు కట్టుకుని సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. పార్వతీదేవి తలెత్తి వాళ్ళందరి వంక చూసింది. అందరికన్నా ముందు గౌరవింపబడవలసినది, అందరికన్నా ముందు ఆహ్వానింపబడవలసినది, ముహూర్తం పెట్టగానే ముందు చెప్పబడవలసినది ఆవిడికి లేదు అగ్రపూజ. ఆవిడికి చెప్పకుండా ఆవిడ్ని వదిలిపెట్టి వీళ్ళందరినీ పిలిచాడు. వీళ్ళు వెడుతున్నారు. ఇది అమ్మవారికి ఖేదకారణం అవుతుందా అవదా? ఇప్పుడు అమ్మవారికి దేనివల్ల ఖేదకారణం? తన భర్త పట్ల తిరస్కృతి. ఆవిడ మహాపతివ్రత. ఆవిడికి ఇప్పటి వరకు తెలియదు తన తండ్రికి శివుడికి సత్రయాగంలో ఈ రకమైనటువంటి మాటలు జరిగాయన్న విషయం తెలియదు ఆవిడికి. ఎందుకని? ఎందుకు తెలియదు? నందీశ్వరుడు చెప్పలేదు, శంకరుడు చెప్పలేదు. శంకరుడు చెప్పలేదంటే అప్పటికప్పుడే మర్చిపోయాడు తప్ప, చూసావా మీ నాన్నగారు ఏం చేశారో అని వచ్చి చెప్పలేదు. అలా చెప్తే బ్రహ్మజ్ఞాని ఎందుకు అవుతాడండి? శంకరుడు ఎందుకు అవుతాడు? కాబట్టి ఆయన ఆ మాట చెప్పలేదు. ఇప్పుడు ఆవిడ పైకి చూసింది. చూస్తే తనరారు నవరత్న తటంక రోచులు చెక్కుటద్దములతో చెలిమిచేయ మహనీయ తపనీయ మయపద కజ్జుతల అంశభాగంబుల నవరింప అనంచిత చీనీ చీనాంబర ప్రభలతో మేఖలాకాంతులు మెలమాడ చెంచల సారంగ చారు విలోచన ప్రభలు నల్దిక్కుల బ్రబ్బికొనగా మించు వేడుక భర్తృ సమేతముగను మనితములైన విమానయానలగుచు ఆకాశపథమున అరుగుచున్న కచర గంధర్వ కిన్నరంగనల చూచి. చక్క చక్కటి పట్టుబట్టలు కట్టుకున్నారు, మంచి మంచి నగలు పెట్టుకున్నారు, మంచి మంచి జవ్వాజీ మొదలైన సుగంధ పరిమళాలు ఒంటి నిండా వెదజల్లుతున్నారు. చక్క భర్తలతో కలిసి ఎవరెవరు విడుతున్నారు? ఋషులు, గంధర్వులు, కేచరులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ వెళ్ళిపోతున్నారు యాగానికి. వీళ్ళందరూ విడుతున్నారే, ఇంత సంతోషంగా విడుతున్నారే. వీళ్ళందరూ వెళ్ళిపోయేటప్పుడు ఇలా చూసి ఈవిడ్ని మాత్రం పిలవలేదు అని అనరా? ఆడపిల్ల ఏం కోరుకుంటుంది అంటే, ఆడపిల్ల రెండిటిని కోరుతుందిట ఎప్పుడు కూడా. శాస్త్రం ఎంత గొప్పగా మాట్లాడిందండి. తన పుట్టింటికి వెళ్ళినప్పుడు పరాయి పిల్లలా ఉండాలని కోరుకోదట, పుట్టింటికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి వైభోగము తన భోగమే అని అనుభవించాలని కోరుకుంటుందిట. అంతే తప్ప ఇక్కడ కూర్చుంటే ఏమైనా మా నాన్నగారు ఏమైనా అంటారేమో, మా అమ్మ ఏమైనా అంటుందేమో, ఇప్పుడు నన్ను పంపించేశారు కదా అత్తారింటికి, ఏమో గబుక్కున అన్నయ్య ఏమంటాడో, వదినేమంటుందో అన్న భావన ఆడపిల్లకి ఉండరాదు. ఆడపిల్ల పుట్టింటికి వస్తే చక్క చక్కగా పుట్టింటి భోగాన్ని, ఇది మర్యాద. ఆడపిల్ల తిన్నగా ఇంట్లోకి వెళ్ళాలి, తీసుకెళ్లాలి అన్నదమ్ములు, తీసుకెళ్ళి చక్కగా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ప్రేమగా మాట్లాడి రావాలి. రెండు, నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు. మూడు చెప్పింది శాస్త్రం. ఒకటి, నీకు కలిగితే ఒక బట్ట పెట్టు. నీకు అంత బట్ట కూడా నువ్వు పెట్టలేకపోతే నాలుగు మంచి మాటలు మాట్లాడు. ఇంటికొచ్చిన ఆడపిల్ల కంట నీరు వచ్చేటట్టుగా మాత్రం మాట్లాడకెప్పుడు. మూడు, ఇంటికొచ్చిన ఆడపిల్లతో పోనీ నీకు నాలుగు మాటలు మాట్లాడడం కూడా ఇష్టం లేకపోతే కూర్చుని ఆ అమ్మాయి లేచి అన్నయ్య వెళ్ళొస్తానంటే అమ్మా ఉండు పసుపు కుంకాలు తీసుకుని విడుదూగాని అని మాత్రం అను. ఆ మాట కూడా అనకుండా మాత్రం మౌనం వహించకు, పాడైపోతావు అని చెప్పింది. భాగవతంలో ఉందండి శీసపద్యం. అబలల అక్క చెల్లెండ్రను ఆదరించుటో, చీరలు సారెలిచ్చుటో, మంచి మాటలు మాట్లాడుటయో, ఇవి అన్నదమ్ములకి తెలిసి ఉండాలి అని. కాబట్టి ఇంతమందికి సత్కారాలు, కడుపున పుట్టిన దానికి లేదు సత్కారం. ఏమి సంస్కారం అండి ఇంకా తల్లిదండ్రులది? ఏమి సంస్కారం దక్ష ప్రజాపతిది? కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నారదుడు గమనించాడు ఆవిడ ఆవేదన. తల్లి నీకు తెలియని విషయం కాదు, కానీ చెప్పకపోతే నాది దోషం అయిపోతుందమ్మా, నేను చెప్తానని వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, తల్లి మీ జనకుండు దక్షుడు మదాంధ ప్రేరిత స్వాంతుండై పుల్లాంభోజదలాక్షితత్తము తలంపన్ లేక విల్వెట్టి శోభల్లం దక్కిన భూరి దేవగణముల్ పిల్పించి దుర్యాగమున్ సమకట్టెనాడిదే మిముంచింతింపడెంతేనియు. అమ్మా దక్ష ప్రజాపతి నీ జనకుడు ఇవాళ ఒక యాగం చేస్తున్నాడు. ఎటువంటి యాగమో తెలుసా? మదాంధ ప్రేరిత స్వాంతుండై, మదంచేత అంధుడైపోయాడు. ఎవరికి ఏ గౌరవం ఇవ్వాలో తెలుసుకొని బతుకు బతుకుతున్నాడు నీ తండ్రి. పుల్లాంబోజదలాక్షితత్తము తలంపన్ లేక నీ కన్నులు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ నల్లగా ఉండాలన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఇంటి ఆడపిల్ల బాధ పుట్టింటిని కట్టి కుంపుతుందని తెలుసుకోలేకపోయాడు, తెలుసుకోలేక ప్రవర్తిస్తున్నాడమ్మా. వెల్వెట్టి మిగిలిన వాళ్ళందరినీ పిలిచి మిమ్మల్ని వదిలేస్తే ఏం శోభ ఉంటుందమ్మా దిక్కుమాలిన యాగానికి? శోభిల్లం దక్కిన భూరిదేవగణములు పిలిపించి చాలా మందిని పిలిచాడమ్మా. దుర్యాగమున్ సమకట్టెనాడిదే, ఒక దుర్యాగం చేస్తున్నాడు. మిముంచింతింపడింతేనియున్, మీ గురించి ఆలోచన కూడా చెయ్యట్లేదు. కనీసం మనం పిలవలేదన్న విషయం జ్ఞాపకంలో లేదు. చాలా పెద్ద తప్పు చేశాడమ్మా దక్షుడు. నారదుడు ఈ మాట చెప్పాడు. పార్వతీదేవి నారదుడు ఈ మాట చెప్పాడు. ఆవిడ ఏమీ అనలేదు నారదుడితోటి. ఇది ఆడపిల్లగా తన మర్యాద నిలబెట్టింది. తన కన్నవాళ్ళని వేరొకరు చెప్పినా వేరొకరి ముందు నిందింపరాదు. కాబట్టి ఆవిడ ఏమీ అనలేదు. నారదుడు వెళ్ళిపోయాడు. తనలో తాను ఆలోచిస్తోందట పార్వతీదేవి, చదువులు పెక్కులు చదివియు మది మదిమయి నుండి నేడు మలహరు వెలిగా నిది ఏల చేయ తొడగెను మదముననివ్వగచు బదురు మదిలో బెడగున్. మా నాన్న ప్రజాపతి, ఎంత చదువు చదివి ఏం ప్రయోజనం, బూడిదిలో పోసిన పన్నీరు. బ్రహ్మగారి పుత్రుడు, ఎన్ని పదవులుంటే ఎవడికి కావాలి, ఎంత చదువు చదువుకుంటే ఎవడికి కావాలి, ఎంత తెలిస్తే ఎవడికి కావాలి. మా నాన్న ఇవాళ మదించి ఉన్నాడు, చేరాని పనిని తన విద్యతో చేస్తున్నాడు. ఇవాళ ఇప్పుడు నేను మా నాన్నకి పాఠం చెప్పేంత దాన్ని కాకూడదు, ఒక కూతుర్ని కాబట్టి. కానీ నా భర్తకే అవమానం చెయ్యాలని చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను ఏదో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆవిడ మనస్సు ఎప్పుడు ఎటుమొగ్గుతుంది? సనాతన ధర్మమునందున్న స్త్రీగా మహాపతివ్రతగా మాట్లాడుతోంది తల్లి. శంభుడి వేపు మొగ్గు. ఎందుకని? ఆయన ఎందే దోషం ఉందని మీరు చెప్తారు. కాబట్టి మా నాన్న చేసినటువంటి ఈ దుష్కృత్యాన్ని నేను ఇప్పుడు ఎలా పరిష్కరించాలి? చెప్పిన తప్పు వచ్చునుకో, చెప్పకయున్నను తప్పు వచ్చునో. నాన్న ఇది తప్పు కదా, అదేంటి మీరు మీ అల్లుడు గారిని పిలవకుండా యాగం చేయడం అంటే? సర్లే, నువ్వు చెప్పావు కాబట్టి, ఇంకా నువ్వు బాధపడుతున్నావు కాబట్టి ఒకసారి పిలుస్తానని చెప్పి పిలిస్తే, ఇది మా ఆయనకి తెలిస్తే అంటే నువ్వు చెప్పి పిలిపించావా నన్ను, ఇదే మర్యాద అని రేపు నన్ను అడిగితే, చెప్పకుండా ఉంటే రేపు పొద్దున్న ఆయన రుద్రుడైతే చూశావా మీ నాన్న అని నన్ను అంటే, ఎందుకొచ్చిన చదువు, ఎందుకొచ్చిన వినయం లేని సంస్కారం? ఇది మీకు నేను మొట్టమొదట్లో చెప్పిన ఉపోద్ఘాతం. కనుక తప్పుతొలంగరానియది దారుణమిమ్మయి నాధుచేతనే ఎప్పుననైనయుండెదను యొప్పమినైనను నిర్వహించదన్ తప్పిక భిన్న బుద్ధి యగుదాననచున్ మది నిశ్చయంబుతో. ఇది పోని శివుడికి చెప్పాలా? ఇలా యాగం చేస్తున్నాడు మా నాన్నని చెప్పకుండా ఉండాలా అని వితర్కం చేసుకుని లోపల ఇవాళ నేను వెళ్ళి దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞం గురించి చెప్పి వెడతాను అని అంటే శంకరుడు ఏమంటాడో తెలియని దానను కాను. వాళ్ళిద్దరిది ఒక్కటే మనస్సు, కానీ నేను విభేదించవలసిన అవసరము ఏర్పడుతోంది వాళ్ళ శంకరుడితో. శంకరుడు వద్దన్న పని నేను చెయ్యవలసి వస్తుంది. ఎందుకు చెయ్యవలసి వస్తుంది అంటే ఇదే వేదం చెప్పింది. అమ్మవారికి రెండు బిరుదునామాలు మీకు ఎప్పుడు చెప్తుంటాను నేను, రుద్రస్య భేషజీ లోకస్య భేషజీ. ఇప్పుడు లోకం అంతా తప్పు చేసింది, దక్షుడు నిరీశ్వర యాగము చేయనే రాదు, ఎవ్వరూ ఈ మాట చెప్పలేదు. ఎవడి తాపత్రయం వాడు పడ్డాడు, మన్ని పిలిస్తే వెళ్ళకపోతే ఎందుకు వచ్చిన గొడవని అందరు అక్కడ చేరారు. కాబట్టి ఇప్పుడు అందరికీ బుద్ధి చెప్పాలి, వెళ్ళిన వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి, శంకరుడి పట్ల అమర్యాద ఏ స్థితికి వెడుతుందో చూపించాలి. ఆయన మహాజ్ఞాని, ఆయన ఏమంటాడంటే నీకెందుకు అక్కడికి వెళ్ళడం అసలు అంటాడు. కానీ నేను ఇప్పుడు అక్కడికి వెడితే శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తాను, కోపం వచ్చేట్టు చేస్తాను. కోపం వచ్చిన రుద్రుడు శిక్ష వేస్తాడు, శిక్ష వేస్తే లోకానికి దెబ్బ తగులుతుంది. తిన్న తర్వాత వీపులు వాచిపోతాయి ఒక్కొక్కడికి, వాచిపోయిన తర్వాత ఏడుస్తారు. ఏడిచిన తర్వాత నేనేం చేయాలి? మళ్ళీ రుద్రుణ్ణి ఏం చేయాలి? రుద్రస్య భేషజీ శివుణ్ణి చెయ్యాలి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నేనే ఆయన పక్కకి భార్యగా వెళ్ళాలి. కాబట్టి మేనకా హిమవంతులకి కుమార్తెగా పుట్టాలి, పుట్టి పార్వతీ కళ్యాణమై ఆయన పక్కకి వెళ్ళాలి, వెళ్ళి కుమారస్వామిని కనాలి. కానీ ఏం చెయ్యాలి? మళ్ళీ అప్పుడు తప్పు చేస్తారు, అప్పుడు లెంపకాయ కొట్టించాలి. మళ్ళీ ఏం చెయ్యాలి? అదే కుమారస్వామితో తారకాసుర సంహారం చేసి లోకాన్ని కాపాడాలి. ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడు శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి, మళ్ళీ శివుణ్ణి చెయ్యాలి, కాముడి విషయంలో చెయ్యాలి, కాలుడి విషయంలో చెయ్యాలి, లోకం విషయంలో చెయ్యాలి, అవసరమైతే హలాహల భక్షణం చేయించాలి ఆయనతో, అవసరమైతే ఆయన్ని రుద్రుణ్ణి చేసి వీళ్ళని నాలుగు లెంపకాయలు కొట్టించి బుద్ధి చెప్పించాలి. కాబట్టి ఇప్పుడు నేను ఆయన చెప్పిన మాటకి వ్యతిరేకంగా ప్రవర్తించవలసిన సమయం ఆసన్నమైంది. నేను ఎన్నడూ ఈ పని చేసిన దానను కాను, కానీ నా చేత నా తండ్రి ఇవాళ ఈ పని చేయిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దక్షుడు చేసినటువంటి పని, ఆయన యొక్క ఉన్మత్తత, ఆయన యొక్క మదం, ఆయన యొక్క అహంకారం ఏ స్థితికి వెళ్ళిందో చూడండి. అసలు లోకంలో ఎన్నడూ రెండని కాకుండా ఒకటిగా ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క మనస్సులో పార్వతీదేవి ఇవాళ నేను శంకరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శంకరుడు చెప్పినటువంటి మాట కాదని వేరొక రకంగా ప్రవర్తించి లోకమునకు పాఠం చెప్పించడం కోసమని శంకరుడు వద్దన్నా పార్వతి చేసిందన్నా నేనబడవలసిన సమయం నాకు ఆసన్నమైంది ఈ ధూర్తుడి వలన. ఇది ఆయన దిక్కుమాలిన కోపం, దిక్కుమాలిన మదం ఇంత దూరం వెళ్ళిపోయింది. అందుకే ఒక వయస్సు వచ్చేసిన తర్వాత పట్టు విడుపు ఉండాలి. అందుకే మనం ఎప్పుడో మాట అంటాం, పట్టు విడుపు ఉండాలండి అంటాం. సనాతన ధర్మమునందు ఈ మాట చాలా గొప్పది. పట్టుకోవడం విడవడం కోసమే. నేను మాట తరచు చెప్తూ ఉంటాను, దూదిని కట్టవలసి వస్తే ఏం చేస్తారంటే ముందు దూదిని అంతటినీ తీసుకొచ్చి తాళ్లతో కడతారు. ఈ కట్టు ఎందుకో తెలుసా అండి? వదిలేయడానికి. ఈ దూది బేల్ తీసుకెళ్ళి మెషిన్ మీదకి ఎక్కిస్తారు. ఎక్కిస్తే మెషిన్ ఏం చేస్తుందంటే గట్టిగా నొక్కేస్తుంది. నొక్కేస్తే ఈ కట్టిన తాళ్ళు వదిలేస్తాయి. బాగా నొక్కేసింది కదండి, మరి ఇప్పుడు ఐరన్ బీడింగ్ వేసేస్తుంది. ఇలాగ వేసేసి నొక్కేస్తుంది, నొక్కేస్తే ఈ తాళ్ళు ఊడిపోతాయి. కానీ మిషన్ వేసినటువంటి ఆ నొక్కినటువంటి ఆ ఇనప బీడింగ్ చాలా గట్టిగా పట్టుకుంటుంది. ఇప్పుడు అలా బేల్స్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత కాటన్ బేల్ వచ్చిందంటారు, పత్తి వస్తుంది. ఇప్పుడు ఈ బేల్ అలా ఉండిపోతే, అది అలా ఉండిపోయిందనుకోండి, కట్టు దూది పనికిరాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఓ గుణపాన్ని దూర్చి ఒక 10 మంది కలిసి ఇటువైపు కూర్చుని ఎత్తుతారు. ఎత్తితే కొంచెం ఆ బీడింగ్ ఇలా పైకి లేస్తుంది. లేచిన తర్వాత వేరొక గుణపం పెట్టి కొడతారు, కొట్టరి పట్టని పగిలిపోయి వదిలేస్తుంది. వదిలేస్తే అప్పుడు మళ్ళీ ఇంత గట్టిగా కట్టిన కట్టు వదిలేసి ఈ దూదితో వస్త్రం చేస్తారు. ఈ వస్త్రం ఏం చేస్తారు? మళ్ళీ మళ్ళీ కట్టుకుంటారు. కట్టుకున్న వస్త్రం ఏం చేస్తారు? మళ్ళీ వదులుతారు. పట్టు విడుపు, పట్టు విడుపు, పట్టు విడుపు. ఇందులో లోకం ఉంది. అలా పట్టు విడిపు ఉంటేనే ప్రయోజనం సిద్ధిస్తోంది. నువ్వు ఒకరి మెడలో తాళి కట్టు, ఆవిడ చేయి పట్టు, ధర్మానువర్తి అయి నడు, వైరాగ్యము చేత మళ్ళీ విడిచిపెట్టు, కలిసే ఉన్న వైరాగ్య భావన చేత లేనట్టు ఉండు, దేన్ని పట్టాలో ఈశ్వరుడి పాదములు పట్టు, ఆ ఈశ్వరుడితో కలిసిపోయి ఈశ్వరుడి కింద అభిన్నంగా అయిపో అని మనకి లోకంలో పట్టు విడుపు అన్న విషయాల్ని నేర్పించింది శాస్త్రం. కాబట్టి చూడండి, ఈ పట్టు విడుపు అన్నది వయస్సుతో పాటు అలవాటు కాకపోతే ప్రమాదకరమైపోతుంది జీవితం. ఇది లేదు దక్ష ప్రజాపతి దగ్గర, అర్థం లేని క్రోధం. కాబట్టి ఇప్పుడు అది ఎక్కడి వరకు వెళ్ళిపోయింది, కూతురుకి అల్లుడికి మధ్య భేదం వచ్చేట్టు జరిగింది. ఇది లోకమునకంతటికి శిక్ష పడిపోతుంది. ఇప్పుడు అలా లోకమునకంతా శిక్ష పడిపోయేటటువంటి స్థితి ఏర్పడుతోంది. ఈ స్థితిలో అమ్మవారు బయలుదేరి శంకరుడి దగ్గరికి వెళుతోంది. వెళ్ళి విభేదించాలని మనసులో అనుకుంది కదండి తల్లి. అనుకోగానే ఆవిడ అడుగులు తడబడతాయి. ఇత పూర్వం ఎన్నడూ చెయ్యనటువంటి పని చెయ్యవలసి వస్తోంది. వడవడ వడుకుచు నుడుగుచు చెడిముడి వయ్యు నుంది కలగి చింతాకులయ్యి వెడగుదనంబున నిలుచుచుకడు వాడిన పువ్వు భంగి కాంతి తొరంగెన్. ఆ తల్లి వడవడ వడుకుచు, తానేదో తప్పు చేసిన దానిలా, ఎందుకని ఇవాళ శివుడు చెప్పిన మాట కాదనవలసి వస్తోంది, భర్త మాట కాదంటోంది. ఒడుకు ఆవిడ వణుకుతూ చిడిముడిమయ్యినుంది కలగి చింతాకులయ్యి, మనస్సులో రకరకాల ఆలోచనలతో చింత పొందినది అయి వెడగుదనంబున నిలుచుచూ, అడుగులేస్తూ మళ్ళీ ఆగి, బాబోయ్ దీనివల్ల ఇలాంటి ఉపద్రవం వస్తుందేమో, ఇలా చేయనా అలా చేయనా అని ఆలోచన చేస్తూ కడు వాడిన పువ్వు భంగి కాంతి తొరంగెన్. వాడిపోయిన పువ్వులా అయిపోయిందిట అమ్మవారి ముఖం. పెదవులు తడుపుచు గొంకుచు అదరుచు బెగడుచును అడుగులల్లల్లన ఇడుచున్ వదనము వంచుచు అడగుచు తుది నాలుక తొట్టు పడగ తొయ్యలి వగతోన్. ఏ తల్లి ఒక్కసారి సహబాష్, అంటే సరస్వతీదేవి ఇంకా వీణ కచేరీ చేయలేదో, అలాంటి తల్లికి నోట మాట రాలేదు ఇవాళ శివుడి దగ్గరికి వెళ్ళి. ఎందుకని, తానొకటని ఆయన ఒకటంటే కాదని అనవలసి వస్తోంది. పెదవుల తడుపుచు ఆ మాట మాట్లాడలేక చర్చ మొదలు పెట్టడానికి పెదవులు తడుపుకోవలసి వచ్చిందిట. గుంకుచూ భయపడుతూ లోకమునకు ఆదర్శవంతమైన జీవితాన్ని చేర్పినటువంటి నేను ఇవాళ విభేదించవలసి వస్తోంది శంకరుడితో. మనసులో గుంకుతూ అదురుచు బెగడుచు అడుగుచు అడుగులు అల్లల్లన విడుచుచు, ఏ తల్లి నడకలు చూసి హంసలు నడకలు నేర్చుకుంటాయో అటువంటి తల్లి అడుగులు అటు ఇటు పడిపోతూ వదనము ఉంచుచు తలెత్తి చూడలేక శంకరుణ్ణి సిగ్గుతో తలంచుకుని అడగుచు అణిగిపోయి, అయ్యో ఇవాళ నేను మాట కాదనవలసి వస్తోంది అని బెంగ పెట్టుకుని, బహుశ లోకానికి పాఠం నేర్పడానికి ఈ రూపంతో నేను ఈయన్ని చూడడం ఇదే చిట్ట చివరిసారవుతుంది అని బెంగ పెట్టుకుని తుది నాలుక తొట్టు పడగా, నాలుక చివర వెళ్ళి నొక్కితే కదండి అక్షరాలు వస్తాయి, అందుకని తుది నాలుక తొట్టు పడగా అక్షరాలు సరిగ్గా పడలేదట. ఎవరా తల్లి? ఆ తల్లి సర్వవర్ణాత్మిక సర్వయంత్రాత్మిక సర్వమంత్రాత్మిక సర్వశబ్దాత్మిక అని కాళిదాసు చేత స్తోత్రం చేయబడిన తల్లి. దిక్కుమాలిన దక్షుడు చేసిన పనికి ఇవాళ నాలుక చివర తడబడింది ఆ తల్లికి. వాడు చేసిన పాపానికి నిష్కృతి ఉందండి నిజంగా దక్షుడి పనికి. అందుకే శంకరుడు అటువంటి శిక్ష వేశాడు. రేపు అర్థం పర్థం లేని క్రోధం, జీవితాంతం పట్టే పగలు, ఆ తర్వాత నువ్వు కుండల కొద్దీ కన్నీళ్లు కార్చడానికి పనికొస్తాయేమో కానీ నీ వంశాన్ని దిద్దుకోవడానికి పనికిరావు. లేనిపోని ఉపద్రవాలు తెచ్చుకోవడానికి పనికొస్తాయి. చెప్పేస్తోంది దక్షుడి యొక్క వృత్తాంతం. కథని కథగానే స్వీకరించండు సుమా. తుది నాలుక తొట్టు పడగ తొయ్యలి వగతోన్. ఆ నాలుక యొక్క చివరి భాగం తొట్టు పడిపోతూ ఉండగా తల్లి శంకరుడి దగ్గరికి వెళ్ళి నిలబడింది. మాట్లాడేటప్పుడు ముందు ఆయన్ని మభ్యపెట్టే ప్రయత్నం చెయ్యదు. మహాతల్లి ఆవిడ మహాపతివ్రత, తన కడుపులో బాధంతా తన భర్తకి జరిగిన అమర్యాదకి. కాబట్టి ఆవిడంది, కరకంఠా మిమ్ము పిలవక తెరగించుకలేక మిమ్ము తెలియక దక్షుండరిమురి యాగము చేయుచు మెరయుచునున్నాడు రాజమిహిరగ్నక్ష. తండ్రి మహానుభావ, శంకరా మిమ్మల్ని పిలవలేదు, మీకు కనీసం చెప్పలేదు, మీరెవరో తెలుసుకోలేదు. తెలుసుకోకుండా తన తండ్రిని పిలవలేదు, మా నాన్నగారని లేదు, పేరు పెట్టి పిలిచింది. ఒక కూతురు తండ్రిని పేరు పెట్టి పిలిచింది అనుకోండి, అంతకన్నా అమర్యాద ఇంకోట్లేదు. పెద్దల సమక్షంలో, భర్త సమక్షంలో వెళ్ళి ఆ కోటేశ్వరరావు అండి అందనుకోండి నా కూతురు, ఆనాడు నేను బతికి చచ్చిపోయిన వాడితో సమానం. ఎందుకని? అంత అమర్యాద ఏదో జరిగిందనమాట నా నడువడిలో. మా నాన్నగారనే నా కూతురు జీవితాంతం, నా జీవితాంతం అనాలి అంటే నేను మర్యాదతో కూడిన నడువడి ఉన్నవాడనని గుర్తు. కాబట్టి పార్వతీదేవి ఒక అనరాని మాట అనేసింది. ఇప్పుడు ఆ దక్షుడు అంది పేరు పెట్టి పిలిచింది. వాడు మర్యాదాతిక్రమణం చేశాడు, మీకు చెప్పకుండా యాగం చేస్తున్నాడు, మీరు లేని యాగం చేస్తున్నాడు, మీకు హమిస్సులు లేని యాగం చేస్తున్నాడు నాథ. అయితే చిత్రం ఏమిటో తెలుసా? ఇందుకు నేను ఎడుతున్నది, ఈ లోకానికంతటికీ బుద్ధి చెప్పాలి, చెప్పవలసిన వాళ్ళు చెప్పకుండా వెళ్ళారు, కాబట్టి వీళ్ళందరికీ శిక్ష వేయడానికి నేను ఎడుతున్నాను శక్తి రూపంగా. ఇది పైకి చెప్పదు, ఎంత అందంగా చెప్తోందో చూడండి. శచీమన కమలనాథుడు, కిన్నెరనాథుడు, రమానాథుడు, భారతీ హృదయనాథుడు, పంకజనాథుడు, జగన్నాథ దురాత్మనోమునకు నందము పొందుచుబోయినారు, ఉమానాథ, సురాధినాథ, దిననాథ, భుజంగమనాథ, వందిత. ఎంతమందికి తన భర్తనాథుడో చెప్పుకుని పొంగిపోతోంది ఆవిడ. మా నాన్నకి తెలియదేమో నువ్వు ఎంత గొప్పవాడివో, నాకు తెలుసు తండ్రి నువ్వెంతటి వాడివో. ఇది ఒక భర్తకి సత్కారం. తన భార్య మనస్సులో ఇంతటి స్థానాన్ని ఒక భర్త పొందడం కన్నా సమానమేముందండి? లోకము చేత ఎంత పూజింపబడినా మీరెంత అన్న భార్య కొంచెం కష్టమే కదా భర్తకి. ఎంత గొప్పగా మాట్లాడింది చూడండి నాథ. ఓ భర్త, శచీమన కమలనాథుడు, వీటికి నేను వివరణలు చెయ్యక్కర్లేదు, కిన్నెరనాథుడు, రమానాథుడు, భారతీ హృదయనాథుడు, పంకజనాథుడు, వీళ్ళందరూ నాథులన్ని పేర్లున్నవాళ్ళు వెళ్ళారు, కానీ అసలు జగత్స్వరూపంలో ఉన్న వీళ్ళందరికీ నాథుడవు నీవు జగన్నాథ, నిన్ను వదిలేడు. దురాత్మరోమునకు నందము పొందుచుబోయినారు, ఇప్పుడు దక్షుడు పేరు కూడా తీసేసింది, ఇంకో మెట్టు పైకెక్కింది ఆవిడ కోపం. దురాత్ముడు, దుష్టుడైన వాడి యాగానికి సంతోషంగా వెళ్ళారు వీళ్ళందరూ. ఉమానాథ, సురాధినాథ, నా నాథుడివి నువ్వు, ఇది ఆవిడ గొప్ప. ఎంతమందికి ఎవరి నాథులు అక్కడికి వెడితే నాకెందుకు, నా నాథుడవు, నిన్ను పిలవలేదు కాబట్టి ఆ యాగం జరగడానికి వీల్లేదు, ఇది ఆవిడి కడుపులో బాధ. ఉమానాథ, సురాధినాథ, దిననాథ, భుజంగమనాథ, వందిత, ఇంతమంది చేత నమస్కరింపబడేవాడా, వాళ్ళు ఎడితే మాత్రం నీకు వచ్చిన లోటు ఏమిటయ్యా అన్నట్టుగా చెప్పి, ఎంత తప్పు చేశారో చూసావా వీళ్ళందరు వెళ్ళారు అది అని ఇప్పుడు నటన ప్రారంభం చేసింది. ఇప్పుడంది శంకర, చూశారా ఇంతమంది వెళ్ళారు కదా మా నాన్న యాగం చేస్తున్నారని, కావున ఆ యజ్ఞమునకు ఈ విభుదగణం బులర్ధి ఏగెదరదిగో దేవా, మనమిప్పుడ చటికి పోవలను వేట్క నాకు పుట్టెడు అభవా. వీళ్ళందరు ఎందుకు వెళ్ళారనుకుంటున్నారు ఈ వెళ్ళిన వాళ్ళందరూ? కావున ఆ యజ్ఞమునకు ఈ విభుదగణం బులర్ధి ఏగెదరదిగో, వీళ్ళకి ఏవో కోరికలున్నాయి అక్కడ తీర్చుకోవడానికి వెళ్ళారు, అక్కడ ఆయన ఇచ్చివో పుచ్చుకోవడానికి వెళ్ళారు తప్ప వాళ్ళందరికీ ఇంకో కారణం ఉందనుకుంటున్నారా? ఆయన ఏదో సన్మానం చేస్తాడని వెళ్ళారు. ఈశ్వర, ఇంతమంది వెళ్ళారు కదా నాకు కూడా వెళ్ళాలనుంది, నాకు కూడా వెళ్ళాలనుంది అంటే మీతో కలిసి వెళ్ళాలనుంది, కాబట్టి దేవా మనమిప్పుడు అచ్చటికి పోవెలనను వెట్క నాకు పుట్టెడు నభవా. మన ఇద్దరం కలిసి నాకు అక్కడికి వెళ్ళాలన్న కోరిక పుట్టింది అభవా, నా కోరిక తీర్చరా. ఆ యజ్ఞము కనుగొనగా నాయనుజలు భక్తి ప్రాణ నాథులతోడన్ బాయక వత్తురు, మనమున్ పోయిన నే వారిన చట పొడగనగలుగు. శంకరుడికి ఎలా అడగాలో అలా అడుగుతోంది. నా చెల్లెళ్ళున్నారే, ఆ చెల్లెళ్ళందరూ వాళ్ళ భర్తలతో కలిసి వెళ్ళుంటారు, ఇప్పుడు నేను ఆ యాగానికి వెడితే మా చెల్లెళ్ళందరి ఇళ్ళకి వెళ్ళడం అంటే మనకి ఖాళీ ఉండదు కదా. ఒక్కసారి వెళ్ళామనుకోండి ఈ ఉత్సవానికి, అక్కడ మా చెల్లెళ్ళందరూ మా మరుదులతో వస్తారు, ఒకసారి అందరినీ చూసి వచ్చినట్టుంటుంది, నాకు సంతోషంగా ఉంటుంది కదా. ఆడపిల్ల మనస్సు ఎలా ఉంటుందో, ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడిందండి నిజంగా తల్లి ఆ రోజున. ఇవి మీకు ప్రతి ఇంటిలో వినబడే మాటలు.